சரணம் கரவாணி சர்மதம் தே சரணம் வாணி சராச்சரோபஜீவியம் கருணாமசுருணை கடாக்ஷபாதை குருமாம் அம்பகிருதார்த்த சார்த்தவாஹம் சரதா சரதம்போஜவதனாம் வதனாம்புஜே சர்வதா சர்வதாஸ்மாகம் சந்நிதி சந்நிதிம் க்ரியாத் விமலபட்டி கமலகுட்டி புஸ்தக ருத்ராட்ச சஸ்த ஹஸ்த புட்டி காமாட்சி பக்ஷ்மலாட்சி கலித விபஞ்சி விபாசி வைரிஞ்சி சிவாய குரவே நமஹ சிவாய குரவே நமஹ சிவாய குரவே நமஹ ஸ்ரீ மாத்ரே நமஹ ஸ்ரீ விஷ்ணு ரூபாய நம சிவாய அஜ்ஞானாம் ஜன்னவீ தீர்த்தம் வித்யா தீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் ஸ்ரீ சந்திரமௌலீஸ்வராய நமஹ நமோ மஹத்பியோ ரிஷிப்யோ குருப்யோ நமஹ. குருமயமையின சபா சதஸ்சுக்கு சமனிய நமஸ்ஸுனு சமர்ப்பணம் செய்து முந்துகா உபாசனாபரமைனட்டு ஆந்தர்யமுல்னு விவரிஸ்துனா பகவத் உபாசன வல்லனே உபனிஷத் தத்துவ சித்தி லபிஸ்துனு மனக்கு. அந்துக்கு மன உபாசனலன்னி கூட ஜானமுனந்து பரியவசிஸ்தாய். ஆ காரணம் சேத்தனே வைதிக மதான்னி சர்வதோமுகங்கா அபிவிருத்தி பரிச்சினட்டு ஆதிசங்கர பகவத்பாதுல வாரு உபாசனா மதான்னி கூட சுஷ்டி பரிச்சார். அசலு பாரதீய மதம் அண்டே மனக்கு செப்புக்குனேது உபாசனா மதமனே வியாக்யானிச்சுக்கோவாலி. உபாசனா மதம் ஆச்சரண ஹிருதயம் உபனிஷத் மதம் கனக மன ஆச்சரணலோ உபாசன ஹிருதயம்லோ உபனிஷத்து இது கலிஸ்தேனே சமக்ரமைனட்டு பாரதீய சித்திஸ்துது. அதுக்கு மனக்கு காவல்சிந்தி உபனிஷத் பிரதிபாத்தியமான பரதத்துவம் பட்ல ஸ்பருஹ கலிகினட்டு உபாசன உண்டே ஆ பிராப்தி மனம் பொந்துதாம். லட்சிய சுத்தி உண்டேனே லட்சிய சித்தி லபிஸ்துது கதா. கனக அத்வைதம் பட்ல உபனிஷத்து பட்ல கொந்த அவகாஹன கலிகி மனம் பகவான் உபாசிச்சார். ஈ அவகாஹன மனம் புத்தித்தோ சேஸ்தாம் கனி புத்திக்கு அந்தடு ஆயன. கனகனே மனம் விவரிஸ்தூ உண்டே விவரிஞ்சேவாடு வின்டுன்னவாடு கொந்தசேபட்டுக்கல்லா ఒక విధమైన అయోమయంలోకి వెళతాడు. ఎందుకంటే అది బుద్ధి అద్దుకోలేదు కనుక. కానీ సాధన వల్ల క్రమంగా ఆ పరమాత్మకి మనం బుద్ధిని సమర్పణ చేస్తే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకు అద్వైత సిద్ధి ఇచ్చేది ఆ అద్వైత స్వరూపుడైన ఆయనే ఇవ్వాలి. వెలుగు గురించి చెప్పేది జ్యోతే చెప్పుకోవాలి. తాను అక్కడున్నానన్న విషయం జ్యోతే చెప్తుంది, అలాగే తన తత్వాన్ని తానే చెప్పుకోవాలి. అందుకు పరమాత్ముడు గురుస్వరూపుడై మన కోసం అవతరించాడు. తాపత్రయములతో బాధపడుతున్న మనకి అసలైన శాంతి ఏమిటో చెప్పడానికి భగవానుడు గురుస్వరూపంగా ఆవిర్భవించాడు. ఇలాగ ఎందరెందరినో అనుగ్రహించిన ఆ స్వరూపాన్ని బ్రహ్మ మొదలుకుని రకరకములైన మహర్షులకు ఏ విధంగా గోచరించాడో వివిధ పురాణముల ఆధారంగా మంత్రశాస్త్రముల ఆధారంగా దక్షిణామూర్తి ఉపనిషత్తు శ్వేతాశ్వేత ఉపనిషత్తు రుద్రోపనిషత్తు ఆధారంగా చెప్పుకున్నాం. రుద్రోపనిషత్తు అంటే రుద్ర నమక చమకాలనే మనం అందులో రుద్ర నమకాన్ని రుద్రోపనిషత్తు అంటారు. వీటి ఆధారంగా కూడా నేను ప్రస్తావించుకున్నాం. కనుక రుద్రుడు గురుస్వరూపుడు, నాదస్వరూపుడు, ఆనందస్వరూపుడు, శాంతస్వరూపుడు. అలాంటి విషయాన్ని కొంతమేరకు నిన్న చెప్పుకున్నాం. ఆ మూర్తి యొక్క వివిధములైన రూపాలు అవన్నీ ధ్యానానికి యోగ్యమే. దక్షిణామూర్తి శబ్దానికి కూడా నిర్వచనం మనం చెప్పుకున్నాం. సమర్థతయే మూర్తి భవిస్తే దక్షిణామూర్తి అనేది స్థూలార్థం. సమర్థుడైన మూర్తి, సమర్థత అనే గుణం మూర్తి భవిస్తే ఆయన. ఏమిటయ్యా సమర్థత అంటే? ప్రపంచమంతా ఈశ్వర సమర్థత వల్లే నడుస్తున్నది. కనుక సర్వసమర్థుడైన వాడు అని అర్థం. సర్వసమర్థుడైన వాడే మనల్ని ఉద్ధరించగలడు. ఆ సర్వసమర్థతలో భాగం ఏంటంటే పూర్ణ అవిద్యా నిర్మూలనము, విద్యాప్రాప్తి. అది ఆయన యొక్క సర్వసమర్థత. అలాంటి సమర్థతతో కూడిన దయ గనుక దాక్షిణ్యమని, దాక్షిణ్యం మూర్తి భవిస్తే దక్షిణామూర్తి అనే విషయం చెప్పుకున్నాం. దక్షిణాభిముఖంగా కూర్చున్నవాడు అనే అంతరార్థాన్ని కూడా నేను వివరించడం జరిగింది. ఇలాగా మనకి ఇటువైపు ఆగమములు అంటే శిల్పశాస్త్ర ప్రకారంగా వివరణ, తత్వపరంగా వివరణ, నిఘంటుపరమైన వివరణలు ఇన్ని చెప్పిన తర్వాత దక్షిణము వామము అంటే ఎడమా కుడి. ఎడమా కుడి అంటే అర్ధనారీశ్వర తత్వం మనకి గోచరిస్తుంది. ఇప్పుడు కేవలం కుడిట, అందుకే మనకి ఆ రహస్యం భాగవతంలో నిన్న చెప్పుకున్న కథలో ఎప్పుడైతే సతీదేవి తన దేహత్యాగం చేసిందో మిగిలిన వారందరూ వచ్చి స్వామివారిని ప్రార్థించడానికి వస్తే దక్షిణామూర్తికి కనబడ్డాట. ఎందుకంటే వామం అంతవరకు బహిర్గతంగా తిరిగినది, అంతర్ధానమైంది, ఇంకా మిగిలిందేంటి దక్షిణం. అందుకు దక్షిణామూర్తిగా గోచరించాడు అనే విషయాన్ని అక్కడ చెప్పారు. అయితే దక్షిణం అంటే వామం పోయిందా? వామం లీనమైంది. కనుక దక్షిణము వామము అనే దానికి కొంతమేరకు అర్థం చెప్పాం. వమనము చేసినది వామం, అంటే వెళ్ళగ్రక్కునది అని. దీన్ని క్రియాశక్తి అని అంటారు. క్రియకి ప్రధానమైనది ఏమిటి? జ్ఞానం. జ్ఞానం అంటూ ఉంటేనే క్రియారూపంగా పరిణమిస్తుంది. కనుక క్రియ కూడా జ్ఞానములోనే అంతర్లీనమై ఉన్నది. కనుక జ్ఞానమే ప్రధానంగా చెప్తే దక్షిణము, క్రియను ప్రధానంగా చెప్తే వామము అన్నాం. ఈ జ్ఞానక్రియాశక్తులే మనం పరిశీలించినప్పుడు రెండూ కలిపి ఒక్కటే నిజానికి. అందుకు అమ్మవారు విడిగా లేరు. దక్షిణామూర్తి రూపిణి అనే మాటలో కూడా మనం అదే వివరించుకున్న జ్ఞానస్వరూపమే అమ్మ అని. అయ్యా అని పిలిచినా దక్షిణామూర్తిని ఆయనే కనబడతాడు. కనుక దక్షిణామూర్తి తత్వంలో ఉభయతత్వములు లీనమై ఉన్నాయని, ఆ పరమాత్మ యొక్క పూర్ణ వైఖరి అంతా కూడాను దక్షిణామూర్తి నామంలోని ఆ స్వరూపంలో గోచరిస్తుందని చెప్పుకున్నాం. ఆయన మూర్తిని మనం ఎంత ధ్యానిస్తే అంత శాంతి లభిస్తుందని పెద్దలు చెప్పారు. ఇంతవరకు మనం స్వరూపము ఇవి చెప్పించాం. ఏ విధంగా ఉపాసించాలి అనడానికి దక్షిణామూర్తి మంత్రాలు ఎన్నున్నాయో. ఆయన నామమే ఒక మహామంత్రం. గురవే సర్వలోకానాం, భిషజే భవరోగిణాం, నిధయే సర్వ విద్యానాం, దక్షిణామూర్తయే నమః. ఇది నిజానికి మహామంత్రం అండి. భావించితే ఇది మంత్రమే, మననం చేస్తే మంత్రం అవుతుంది. కనుక దీన్ని మననం చేసి చూడండి, ఇది ఎంత మంత్రం అవుతుందో మీకే తెలుస్తుంది. కనుక ఒక విషయం అర్థం కావాలి అన్నా, బుద్ధి సరిగ్గా పనిచేయాలి అన్నా దక్షిణామూర్తి కృప ఉండాలి ప్రతి వారికి. అందుకే గురవే సర్వలోకానాం, సర్వలోకములకు గురువు ఆయన. భిషజే భవరోగిణాం, భవరోగులకి వైద్యుడిట. గురువుకు ఉండవలసిన లక్షణం అది. అందుకే వైద్య అంటే జ్ఞాన సంపూర్ణుడని కూడా అర్థం ఉన్నది. చికిత్సకుడు మాత్రమే కాదు, రోగము యొక్క నిదానము బాగా తెలిసినవాడు అని. కనుక స్వామికి పేరు సంసార వైద్య అని పేరున్నది. అలాగే భిషక్ అనే నామం రుద్రంలో మనకు కనిపిస్తుంది. ప్రథమో దైవ్యో భిషక్ అని. ఆయన పెద్ద వైద్యుడు ఆయన. అందుకే భిషక్తమం త్వాం భిషజాం శృణోమి అనే వేదవచనం కూడా ఆయన వైద్యుల్లో గొప్పవాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నది. అందుకే వైద్యనాథ అని అంటున్నాం. అన్నిటికంటే పెద్ద జబ్బు ఏంటి? ఒంటికొచ్చే జబ్బు కాదు, మనస్సుకున్న జబ్బు. మనస్సుకు అనేక జబ్బులు ఉన్నాయనుకోండి, కామక్రోధాది వికారాలన్నీ మనస్సుకుండే జబ్బులే. చాలా మటు కప్పిపుచ్చుకుంటాం, లేకపోతే అందంగా ప్రదర్శిస్తాం, కానీ జబ్బులు అందరికీ ఉంటాయి. కానీ ఈ జబ్బులన్నిటికీ మూలమైన వైరస్ ఏమిటంటే అవిద్య, అజ్ఞానం. ఆ జబ్బు మూలాన్ని పోగొట్టాలి. అది పోగొట్టగలిగేవాడు అసలైన గురువు. అంటే గురువుగారికే వైద్యుడు అని పిలవాలి. అందుకే భిషజే భవరోగిణాం. ఈ వైరస్ పోనంత వరకు ఈ దేహాలు పోతున్నా జన్మలు వస్తూనే ఉంటాయి, దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. కనుక అవిద్యానాశనం అనేది చాలా ప్రధానం. అందుకే భిషజే భవరోగిణాం. మరి జీవయాత్రకి ఎన్ని విద్యలు కావాలో మనకి? కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. కానీ కూటి కోసం కోటి విద్యలు నేర్చుకున్నా ఒక్క విద్య మాత్రం జీవుడికి శాశ్వత శాంతి కోసం అవసరం, అది బ్రహ్మ విద్య. ఈ కోటి కోసం అవసరమైన కోటి విద్యలే కాదు, అసలైన బ్రహ్మ విద్య కూడా ఇవ్వగలిగేవాడు ఒక్కడే. అంతేగాని నా సెక్షన్ ఇది, ఆ సెక్షన్ నాది కాదన్నాడు శివుడు. అన్నీ ఇవ్వగలిగేవాడు. అందుకే నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సర్వ విద్యలు ఆయనే. నిజానికి బ్రహ్మ విద్యే సర్వ విద్య కూడా. సర్వజ్ఞుడు అనే పేరు శంకరుల వారికి ఉంది. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు అని. మరి అన్నీ తెలిసిన్నారని కరసం వచ్చాండి అని అడిగితే ఇంకా అది మన మూర్ఖత్వం. కరసం వచ్చా, మంత్రం వచ్చా, జాతకం చెప్పగలడా? ఇలాగెన్నో అంటూ ఉంటారు. కొంచెం వేదాంతం చెప్తే చాలండి, ఈ జాతకం చెప్తారా మీరని. ఎందుకంటే సర్వ విద్యలు సర్వజ్ఞుడు అనమాట. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు కాదు, అన్నీ ఏమిటో తెలిసినవాడు అని. అన్నీ ఏమిటి? అన్నీ ఆ పరమాత్మ ఏనవడు తెలుసో వాడు సర్వజ్ఞుడు, ఆ స్పృహలో ఉన్నవాడు సర్వజ్ఞుడు. ఈ మాట మనం అంటాం, అంతా భగవంతుడేనండి అంటాం. కానీ తదనుభూతి చెందడం ముందే అదే జ్ఞానం అనేది. అందుకే జ్ఞానము అంటే అపరోక్ష జ్ఞానమే జ్ఞానం అయ్యా అన్నారు. అంటే భగవద్ అనుభవాన్ని ఎవడైతే పొంది ఉన్నాడో వాడు. మిగిలిన ఉన్నాయే మనం వల్లించే ఉపనిషత్తులు, యుక్తి చమత్కారాలు, ఇవన్నీ కూడా పరోక్ష జ్ఞానములే. శాస్త్రజన్య జ్ఞానం ఇదంతా కూడా. శాస్త్రజన్య జ్ఞానం, ఆ జ్ఞానానికి సహకరించాలి. కానీ దీన్ని నిరసించడం కాదు, ఇది సాధనగా వెళ్ళాలి. అది కానీ కాకపోతే ఈ శాస్త్రజన్య జ్ఞానం ఏమవుతుంది అంటే వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కోసం ఇవన్నీ కూడా భుక్తయ్యనతో ముక్తయ్య అన్నారు ఆయనే వివేక చూడమండలు. ఈ మాటలు మనం ప్రస్తావించుకుంటే ఆ అసలైన జ్ఞానం, మన శాస్త్రములు మనకు అవగతం కావాలన్నా, సిద్ధి కావాలన్నా, ఏది ఇవ్వాలన్నా ఆ బ్రహ్మ విద్యాస్వరూపుడైన దక్షిణామూర్తిని మనం బాల్యం నుంచి ఆరాధించడం మొదలు పెడితే బుద్ధిని సవ్యమైన మార్గంలో నడిపిస్తాడు. అందుకే దక్షిణామూర్తి ఉపాసన్ని ఎందరో మహాత్ములు మహర్షులు మనకు పరంపరా ప్రాప్తం చేశారు. బ్రహ్మని మొదలుకుని ఎంతమంది దక్షిణామూర్తి శిష్య పరంపర ఉందో చెప్పుకున్నాం. దక్షిణామూర్తి శిష్య పరంపర అంటే బ్రహ్మ విద్యా పరంపరే, మరేమిటో కాదు. ఆ బ్రహ్మ విద్యా పరంపర అంతా కూడా మనకు ఆ స్వామిని ఉపాసించమని బోధిస్తూనే వచ్చారు. అందులో మనం శంకరులను ప్రధానంగా చెప్పుకున్నాం, కానీ శంకరులతోనే ప్రారంభం కాలేదు. శంకరులకు పూర్వమున్నదాన్నే శంకరులు వ్యాప్తి చేశారు. అలా పరంపరాగతమైన దాంట్లో వ్యాసాదులు కూడా చేసిన దక్షిణామూర్తి స్తోత్రములు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అనేక స్తోత్రవాంగ్మయం ఉంది. ఇప్పుడు మనం ఆ స్తోత్రవాంగ్మయంలోకి ప్రవేశిస్తున్నాం. క్రమంగా ఎన్నెన్ని రకాల దక్షిణామూర్తి స్తోత్రాలు అవన్నీ చెప్పుకుంటూ ప్రధాన స్తోత్రం వైపు వస్తాం. అయితే దక్షిణామూర్తి స్తోత్రంలో ఎందరో ఎన్నో రచించారు, కానీ శంకరులు రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం ప్రసిద్ధి చెందింది. శంకరుల శక్తి ఏమిటో కానీ ఆయనకు ముందు ఎందరో స్తోత్రాలు చేశారు, ఆయన తర్వాత కూడా ఎందరో చేశారు, కానీ ఎందరు అప్పుడు చేసినా ఎందరు ఇప్పుడు చేసినా అందరికీ గుర్తుండేది శంకరుల స్తోత్రమే. శంకరులు కరావలంబ స్తోత్రం రచించాక అనుకరిస్తూ బోలుడు కరావలంబ స్తోత్రాలు పుట్టాయి. కానీ అసలు కరావలంబ స్తోత్రం మాత్రం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమే. అలాగే కనకధారా స్తోత్రం ఆయన రచించారు. అయితే ఆయన ప్రతిష్ఠించిన వేదాంత మతం పట్ల సరిగ్గా అవగాహన లేక ఇందులోనే చీలికలైపోయిన కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఆయన కనకధార స్తోత్రం ఏంటి మేము రాస్తామని కొంతమంది రాశారు. కానీ అది వాళ్ళకు కూడా పాపం గుర్తులేదు, చిత్రం అది. ఎందుకంటే శంకరులు ఒక పలుకు పలికితే అలా నిలిచిపోతుందంటే, అంతకు ముందున్నవి కూడా దానిలో లీనమైపోతే ఆ తర్వాత అక్కడి దాకా రావు అసలు. కనుక శంకరులు రచించిన ప్రతి అక్షరము కూడా భారతీయుల హృదయంలో తిష్ట వేసుకుంది. భజగోవిందం గోవిందం అన్నా ఆయనే కనిపిస్తాడు, ఆ తర్వాత కనకధార అన్నా ఆయనే, విష్ణు అన్నా శివుడన్నా శక్తి అన్నా ఏ దేవతను తీసుకున్నా శంకరుల పాదాలు పట్టుకోవాల్సిందే. అందుకే భారతదేశంలో ఏ దైవాన్ని నమస్కరించిన వాడికైనా ఏకైక జగతూరి శంకరుల వారి మనకు కనిపిస్తారు. ఆ కారణం చేత దక్షిణామూర్తి స్తోత్రములు ఎందరో రచించారు, పెద్ద సిద్ధులు రచించారు, అవేం తక్కువేం కావు, మంత్రభూషిష్టములు అవన్నీ. మరి వేదవ్యాసుడు శంకరులకు కూడా గురువు కదా, మరి ఆ మహానుభావుడు కూడా దక్షిణామూర్తి స్తోత్రం రచించారు. అలాగే శంకర పరంపరకు చెందినటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి శ్రీమద్ శంకర భారతీ స్వామి అనేటువంటి వారు గొప్ప దక్షిణామూర్తి ఉపాసకులు. ఆయన మంత్రగర్భితమైన దక్షిణామూర్తి స్తోత్రాలు రచించారు, చాలా రచించారు, వేటికవే చాలా గొప్పవి. అయితే శంకరుల రచనలో గొప్పతనం ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రంలో ఆయన అంతవరకు తాను చూపించినటువంటి ఆ వేదాంత తత్వాన్నంతటినీ కూడా గట్టిగా దట్టించి నిక్షిప్తం చేసి ఓ 10 శ్లోకాల్లో మన క్యాప్సూల్స్ మాదిరి అందజేశారు. అందువల్ల అందులో చాలామంది దాన్ని భక్తి స్తోత్రం క్రింద కంటే వేదాంత ప్రకరణ గ్రంథం కిందనే భావిస్తారు. ఇప్పుడు సౌందరలహరి శివానందలహరి వీరింట్లో వేదాంతం లేదా అంటే అది తప్పు మాట, వాటిలో వేదాంతం లేదంటే తప్పు. అయితే అందులో భక్తి ప్రధానంగా కనిపిస్తూ వేదాంతం అంతర్లీనమై ఉంటుంది. రెండు సమపాళ్లల్లో కాకుండా అంతిమ లక్ష్యం వేదాంతమే చెప్తూ భక్తిని అంతర్లీనం చేశారు. శంకరులు భక్తి మార్గంలో ఉన్నవారు. ఏ భక్తి అంటే జ్ఞానభక్తి. శంకరుల భక్తి పేరు జ్ఞానభక్తి. జ్ఞానం అంటే ఏమిటి? అంతటా ఉన్నది ఒక్కటే అనే ఎరుక, రెండవది లేదు. అది కదా శంకరులు చెప్పింది, అంతటా ఉన్నది ఒక్కటేమిటి? సర్వాత్మత్వమిత స్ఫుటీకృతమిదం అన్నారు. సర్వాత్మకమైనటువంటిది ఒకటే, అది ఉపనిషత్తు ఘోషించిన సర్వం బ్రహ్మమయం జగత్ అని. ఈ సర్వాత్మత్వ భావన మనకు కలగాలి. సర్వాత్మత్వం అంటే నువ్వు తప్ప మిగిలిందంతా భగవంతుడు అని కాదు, నువ్వు కూడా అందులో భాగమే, అంతా సముద్రమే అని కెరటం అనుకుంటే అది మాత్రమే ఎక్కడిది, అందులోదే కదా. కనుక అంతటా అదే అయినప్పుడు ఇంకా నేననే ఉనికి ఎక్కడుంది, అది కూడా లీనమైపోయింది. తనని తాను కూడా అందులో కరిగించేసుకోవడమే జ్ఞానం. అలాంటి జ్ఞానం కలిగాక ఇంకా అది తప్ప మరేది లేదన్నప్పుడు ఇంకా మిగిలేది భక్తే కదండి. అందుకు సర్వము అదే అయినప్పుడు ఇంకా ఆ తన్మయం ఆ తాదాత్మ్యం భక్తి యొక్క పరాకష్ట. అందుకు శంకరులు జ్ఞానభక్తులు. అందుకే ఆయన జ్ఞానభక్తిని ప్రస్తావిస్తూ జ్ఞానభక్తుడైన ప్రహ్లాదుడిని ఎక్కువ ఉదహరిస్తూ విష్ణు సహస్ర భాష్యంలో మాటిమాటికి ప్రహ్లాద వచనాలనే ఉటంకించారు. భాగవతం కూడా ఏ భక్తిని ప్రతిపాదించింది అంటే అద్వైత సిద్ధాంతాన్ని ఘోషిస్తూ జ్ఞానభక్తినే గొప్ప భక్తిగా చెప్పింది. అందుకే చతుర్విధ భజంతేమాన్ జనాస్కృత అర్జున ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞానీచ భరతశభ అని జ్ఞానభక్తిని చాలా గొప్పగా చెప్పింది. ఈ నలుగురిలోనొక జ్ఞాని అత్యంత ప్రియుడు సుమా అన్నారు. ఎందుకంటే ఈ మూడు దాటి వచ్చాడు వాడు. అందుకు ఆ జ్ఞాని అని వాడు. జ్ఞాని అంటే ఎవరు? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, సర్వం ఈశ్వరమయం ఈశావాస్యమిదం సర్వం అని స్పృహ కలిగినటువంటి వాడెవడో వాడు జ్ఞానభక్తుడు అవుతున్నాడు. అందుకు శంకరుల వారు అందించినది జ్ఞానభక్తి. అంతేగాని శివానందలహరి సౌందర్యలహరి ఇవేవో మందాధికారుల కోసం ఇచ్చారండి, ఉత్తమాధికారుల కోసం జ్ఞానం ఇచ్చారండి అనే విభజన ఒక్కొక్కసారి వింటే మనం వేదన పడాల్సి వస్తుంది. అంటే అమ్మవారి ముందు అయ్యవారి ముందు ఆయన చేసిన స్తోత్రం అంతా కూడా అందులో తన యొక్క ఆత్మ లేదా, నిజాయితీ లేదా? ఏమిటి అందులో ఆయన చేస్తున్నది అంటే, భక్తి హృదయాన్ని కరిగిస్తుంది, జ్ఞానం బుద్ధిని పదును పెడుతుంది. ఈ రెండూ కావాలి. అందుకు విచారణాత్మకమైన మార్గం మనం జ్ఞాన మార్గం అనుకుంటే, ఇక్కడ అనుభవమైన జ్ఞానం గురించి నేను చెప్పట్లేదు, విచారణ అనే జ్ఞాన మార్గం, సమర్పణ అనే భక్తి మార్గం, ఈ రెండూ సమన్వయిస్తేనే జీవుడికి అసలైన సిద్ధి లభిస్తుంది. అది శంకరుల వారి రచనల్లో మనకు కనిపిస్తుంది. అందుకే భవాని త్వందాసే మయి వితర దృష్టిం సకరుణాం అనేటువంటి సౌందరలహరి శ్లోకంలో కూడా పూర్ణ అద్వైత సిద్ధాంతాన్ని నన్ను ప్రతిపాదించారు. అలాగే సారూప్యంతవ పూజనే శివ మహాదేవి ఇతి సంకీర్తనే అనే శ్లోకం కానీ, ఆత్మన స్థితిరయం అనేటువంటి మరో శ్లోకంలో కానీ శివానందలహరిలో ఆయన అసలైన ఆత్మస్థితి ఏమిటో ఆవిష్కరించారు. అది శంకరులు తప్ప మరెవరూ రచించలేరు అలాంటి వాంగ్మయాన్ని, అలా అందించారు అక్కడ. కనుక ఇప్పుడు శంకరుల యొక్క స్తోత్ర వాంగ్మయాన్ని మనం పరిశీలించినప్పుడు, హృదయాన్ని కరిగించేటటువంటి ఆ భక్తి తన్మయతను కలిగించి క్రమంగా మనల్ని జ్ఞానం వైపు పరివేశింపజేస్తారు. అలాగ ప్రతి స్తోత్రాన్ని సృష్టించారు. కానీ దక్షిణామూర్తి స్తోత్రంలో జ్ఞానం గట్టిగా తగులుతూనే ఉంటుంది మనస్సుకి. పైగా చివరి వాక్యంలో తస్మై శ్రీ గురు ముత్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే, ఈ ఒక్క వాక్యంలోనే మనకు దక్షిణామూర్తి నమస్కారం కనిపిస్తోంది. మిగిలిన పై మూడు వాక్యములంతా కూడా ఆత్మతత్వ ప్రతిపాదన చివరి వరకు కూడా, అదంతా జ్ఞానాన్ని చెప్తూ చివరి మకుటాయమానమైనటువంటి ఆ వాక్యం ఏదైతుందో అది సమర్పణని భక్తిని తెలుస్తుంది. నమః అంటేనే సమర్పణ కదా అర్థం. ఇలా మనకి పూర్ణంగా జ్ఞానభక్తి సమ్మేళనం చేసి ఒక్క దానిలో అందించారు ఆయన. ఎందుకు అలా చెప్పారు అనేది ఒక్కసారి ఆ స్తోత్రం వైపు వెళదాం, కానీ ముందు దానిపై ఒక అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ ఉపోద్ఘాతం. ఎందుకు అలా చేశారు అంటే, ఎంత జ్ఞానమైనా ఈశ్వరానుగ్రహం అనేది లభించదు. మనం ఎంత విచారణ మార్గంలో వెళుతున్నా అది సిద్ధించాలంటే ఈశ్వరానుగ్రహం ఉండవలసిందే. అది ఉపనిషత్తే ప్రతిపాదించింది, ముముక్షురువై శరణమహం ప్రపద్యే, తీవ్ర మోక్షాకాంక్ష కలిగిన నేను ఆ జగద్గురువుని శరణ పెడుతున్నాను. ఎటువంటి జగద్గురువు అంటే, సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా జ్ఞానమునిచ్చిన మహానుభావుడు ఆయన. ఆయన కృప లేకపోతే ఆత్మబుద్ధి ప్రకాశం కలగదు. అందుకు సర్వాంతర్యామి అయిన వాడు గనక తగుంహ దేవం అన్నారు. దేవం అంటే సర్వాంతర్యామి. ఈ రహస్యమే నచే దేవం దేవో నకలు కుసర స్పందితమపి అనే దగ్గర దేవం అనే మాట సర్వాంతర్యామి అయినటువంటి ఈశ్వరుని తెలియజేస్తుంది. ఆత్మబుద్ధి ప్రకాశం, ఈ ఆత్మకి ఆత్మజ్ఞానాన్ని కలిగించువాడు అని దీని యొక్క అర్థం. అలాంటి ఆయన్ని శరణమహం ప్రపద్యే, శరణ వేడుతున్నాను. అందుకు ఆత్మజ్ఞానం యొక్క విషయాన్నంతటిని మూడు పాదముల్లో చెప్పి, ముముక్షురువే శరణమహం ప్రపద్యే అనే మాటని తస్మై శ్రీ గురు ముత్తయే నమ ఇదం శ్రీ దక్షిణాముత్తయే అని చెప్పారు. అంటే ఇది మనం ఎప్పటి నుంచి పారాయణ చేసుకోవాలి అంటే, నోరు తిరగడం మొదలైన దగ్గర నుంచి పారాయణ చేసుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాల్సింది. ఎలాగో అలవాటు లేదు కదా, ఇప్పుడు కొత్తగా ఎందుకండి అనద్దు. ఇప్పుడు వచ్చింది కనుక ఇప్పుడే ప్రారంభిద్దాం. లేదా మనకి కనిపిస్తుంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళ చేత పారాయణ చేయించండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, మొట్టమొదటి దీనికి ఒక మంత్రసిద్ధి కూడా ఉంది. గురువుగారు భౌతికమైన వేటిని నిరసించలేదు. ఆయన ప్రపంచసార తంత్రం రచించారు అని ఒక చరిత్ర చెప్తోంది మనకి. ప్రపంచసార తంత్రం అనే తంత్రశాస్త్ర గ్రంథం రచించారట. అందులో ఏముంటాయంటే, నువ్వు ఇది చేస్తే అది లభిస్తుంది, అది చేస్తే ఇది లభిస్తుంది, లౌకిక ప్రయోజనాలు వస్తాయి. అయితే శంకరుల హృదయం అవగతం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఏమన్నారంటే, ఇలాంటివి ఆయన రచించరు, ఇది ఎవరో రచించి ఆయన పేరు పెట్టారన్న. ఇలా తీసేస్తూ పోతే ఒక్కొక్కరి వాదన మనం అంగీకరిస్తే శంకర వాంగ్మయమే మిగలదు మనకి. అది శంకరులది అని అంగీకరిస్తే తప్పే ఉంది. ఎందుకంటే మనకు పాశ్చాత్యంలో ఒక మతం వినిపిస్తుంది, అదేంటంటే కడుపు నిండిన వాళ్ళు కూర్చుని మతాలన్నీ చెప్పుకుంటారండి, కడుపు నిండిన వాడికి ఏంటండి మతం అన్నారు. కానీ కడుపు నిండే అవకాశం ఉన్నా కడుపు మాడగొట్టుకుని ధర్మాన్ని అనుసరించిన మతం మనది. అందుకే దధి నవనీత క్షీరము రుచో దాసరథి జానభజన సుధారసము రుచో నిధితాల సుఖమా అన్నాడు ఇక్కడ భక్తుడు. అందుకని నిధులన్నీ సమకూర్చుకుని కడుపు నిండా తిన్నాక అప్పుడు మతం చర్చిస్తామంటే అది వాళ్ళకి చెల్లుతుందేం కానీ మన దేశంలో అది కాదు. ఆత్మాభిముఖంగా ప్రయాణించే గొప్ప మతం ఇది. కనుక మతాన్ని తాత్విక ప్రయోజనంతో మేళనం చేసిన ధర్మం మన సంస్కృతిలో గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా నిన్ననే మనం చెప్పుకున్నాం, జీవలక్షణం ఒకటి ఉంటుంది, అనేక జన్మల నుంచి సంక్రమించిన వాసనలు ఎక్కడికి పోతాయి. అయితే జీవుడు పుట్టిన మాత్రం మోక్షంకే, మానవ దేహం ధరించిన ప్రతి వారికి మోక్షం పొందడానికి అర్హత ఉన్నది. దాన్ని వాడు వినియోగించుకోవాలి, సాధన చేయాలి, దానికి సాధన పథంలోకి ప్రవేశింపజేయాలి. కానీ సంస్కారములు ప్రేరేపిస్తుంటాయి, ఇది కావాలి అది కావాలని. ఏం చేస్తాం జన్మ వాసనలు. కనుక వాటి నుంచి ఎంత జాగ్రత్తగా వెళ్ళాలంటే, తెంచుకుంటే పోవు. ఎలా పోతాయండి, బాగా అంటుకున్న వాటిని తెంచితే వాటితో పాటు మన ముక్క కూడా ఊడిపో వచ్చేస్తుంది తప్ప అది తెగదు. అందుకు జాగ్రత్తగా వాటిని తీయాలంటే టాక్టిక్స్ తెలియాలి. ఇప్పుడు జలగ పట్టింది అనుకోండి, దాన్ని గట్టిగా లగితే చర్మం వచ్చేస్తుంది. దాన్ని ఎలా తీయాలి అనే ఒక టెక్నిక్ ఉంది, దానితో జాగ్రత్తగా ఓడగొట్టాలి. కనుక కొన్ని అనుభవంతో పోవాలి. ఈ అనుభవించేటప్పుడు దానికి అంటకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలనేటువంటి అది మనకు కావాలి అంటే, ఈ జీవన విధానానికి కావలసినవన్నీ సమకూర్చుతూనే తద్వారా జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితి కావాలి. ఎందుకంటే పిల్లవాడికి లెక్కలు చదవనంటే నేను చదవనంటే చాక్లెట్ చూపిస్తాం మనం, అంత లెక్క చేస్తే ఈ చాక్లెట్ ఇస్తాను అంటాడు. ప్రయోజనం చాక్లెట్ ఇవ్వడమా లెక్క చేయడమా? లెక్క చేయడమే ప్రయోజనం, కానీ అది చూపిస్తే వాడు మొత్తం చేశాడు. ఎంతకాలం అలా చేస్తాడు చాక్లెట్ల కోసం? లెక్కల్లో ఒక పరిణతికి వచ్చిన తర్వాత ఇంక చాక్లెట్ వాడికి అక్కర్లే. కనుకన శంకరులు తాను చెప్పిన ఒక మహోన్నతమైనటువంటి ధర్మం ఉందే, గొప్ప జ్ఞానం, అది ఏ కొద్ది మందికో పరిమితం కాదయ్యా, అది మానవుడైన ప్రతివాడు అందుకోవలసిందే. అందుకు ఆయన ప్రకరణ గ్రంథములు రచించారు, భాష్య గ్రంథములు కాక. ఆ ప్రకరణ గ్రంథాల్లో సహస్ర శ్లోకి నుంచి ఏక శ్లోకి వరకు ఎందుకంటే ఎంత ఏకరూ పెట్టాలి ఆయన? మీరందరూ ధరించాలి, అందరూ ధరించాలి. ఎందుకంటే ఆయన గొప్ప క్వాలిఫికేషన్ ఉంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, దయామయుడు ఆయన. అందుకు మనం ధరించడానికి ఆ జగద్గురువుల వారు ఎంత తపించారు, అందుకోసం అందరికి అన్నీ ఇచ్చారు. కనుకని ఈయన ఏం చేశారంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని మంత్రగర్భితంగా చేకూర్చారు. శంకరులు నోటంట పలికే ప్రతి పలుకు మంత్రమే.